సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి. మహతః పరం అవ్యక్తః అవ్యక్తాత్ పరం పురుషః పురుషాత్ పరం న కించిత్ అస్తి ఇతి. కనుక ఏ జగత్ అయితే కనపడుతూ ఉందో దీనికి సూక్ష్మంగా ఆధారంగా ఇది వ్యక్తమవుతూ ఉంది. కనుక వ్యక్తమయ్యేటువంటి ఈ జగత్తుకు ఆధారమైనటువంటిది అవ్యక్తం, దాన్నే మహత్ అని తెలుసుకున్నాం. హిరణ్య గర్భ ఇంతవరకు పరిణామి ఉపాదాన కారణం, ఎందుకంటే మార్పు చెందుతూ ఉంటుంది కనుక మాయ వరకు వచ్చాం. ఈ మాయకి ఏదైతే ఆధారం అయ్యిందో అది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, బ్రహ్మాశ్రయ సత్వరజస్తమ గుణాత్మిక మాయ అస్తి. కనుక మాయ బ్రహ్మమును ఆశ్రయించుకోనుంది. బ్రహ్మంలో ఏమన్నా మార్పు ఉందా? లేదు, మాయ మార్పు చెందుతూ ఉంది. కనుక మాయాకార్యమైనటువంటి జగత్తులో ఏ విధమైనటువంటి పరిణామం జరిగినా, జగత్తు నశించిన, తద్వారా కార్యం నశించింది గనక కారణం కూడా నశిస్తుందని అభిప్రాయపడితే తద్వారా మాయ నశించిపోతుందేమో గాని అధిష్టానంగా ఉండేటువంటి పరబ్రహ్మంలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. కనుక అది ఏం కారణం? ఇది పరిణామి ఉపాదానం. అది ఎగ్జాక్ట్లీ అది వివర్త ఉపాదానం. వివర్త ఉపాదానం అంటే తనలో ఏ విధమైనటువంటి మార్పు లేకుండా మార్పు చెందేదానికి ఆధారంగా ఉంటూ మారినట్టు కనిపించడం వివర్తం. కనుక త్రాడు త్రాడుగానే ఉండి పాముగా కనిపించిందే గాని త్రాడులో ఏ విధమైనటువంటి మార్పు లేదు. ఇది కల్పించబడింది, లేనిది ఉన్నట్లుగా కనిపించబడింది. కనుక ఇది గుర్తుపెట్టుకోండి. అక్కడ వరకు పరిణామి ఉపాదానం, అక్కడ తర్వాత వివర్త ఉపాదానం. కాబట్టి బ్రహ్మం ఈ విధంగా జగత్తుగా మారింది కదా అనేటువంటి సంశయానికి కూడా అవకాశం లేదు. సో ఇప్పటి వరకు ఆత్మను తెలుసుకోవడం, ఆత్మ అస్తి. ఆత్మను తెలుసుకున్న తర్వాత ఆత్మ ఉన్నది, ఆత్మ అస్తి, తదాత్మ అహమేవ. నెక్స్ట్ ఈక్వేషన్, ఆత్మ నేనే. ఆ తరువాత ఏతత్ ఆత్మ, అయం ఆత్మ బ్రహ్మ ఏవ. ఇది కనెక్షన్. కాబట్టి బ్రహ్మమును తెలుసుకోవడం కాదు, ఆత్మను తెలుసుకోవడం కాదు, అసలు ఆత్మేమిటో మొదట తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఆ ఆత్మే నేను, ప్రత్యేక ఆత్మ. ఆత్మ లక్షణాలు ఏవైతే మనం తెలుసుకున్నామో ఇదే ప్రత్యేక ఆత్మ ఆంతర్యంలో ఉండేది. సో దాట్ ఆంతర్యంలో ఉండేది ఎందుకు అనాల్సి వస్తుంది? ఇంకా రెండిటి మధ్య అసిపద నిర్దేశం జరగలేదు గనక. ఆంతర్యంలో ఆత్మ ఉంది అని అంటే బాహ్యంలో లేదు అని అర్థం. ఆంతర్యంలో ఉండి బాహ్యంలో లేకపోతే ఆత్మ యొక్క అనంతత్వానికి భంగం వాటిల్లుతుంది. కనుక ఇక ఈక్వేషన్ జరగబోతుంది గనక, ఈ దశలో తత్వమసి వాక్యార్థం జరగబోతుంది గనక ఇప్పుడు అలా అర్థం చేసుకుంటూ ఉన్నాం. కనుక ఇంతవరకు ఏదైతే తత్పదాన్ని మనం అర్థం చేసుకుంటూ వచ్చామో అది తత్ అహమేవా, అయం అహం అస్మి, అయం అహం అస్మి, ఈ విధమైనటువంటి నేను ఉన్నాను. నెక్స్ట్, ఏషః సర్వేషు భూతేషు గూఢః ఆత్మా న ప్రకాశతే దృశ్యతే త్వగ్ర్యయా బుద్ధ్యా సూక్ష్మయా సూక్ష్మదర్శిభిః. ఏషః అంటే ఇది ప్రత్యేగాత్మ స్వరూపం. ఇప్పుడు మన దగ్గరకే వస్తున్నాం. ఏషః దిస్, ఇది ఏషః ఆత్మ. ఈ ఆత్మ ఏదైతే ఉందో ప్రత్యేగాత్మ అంటే కేవలం నీకు సంబంధించింది, నీవే. ఏది ఉండడం వల్ల ఈ దేహేంద్రియ మనోబుద్ధులు కదులుతూ ఉన్నాయో, సమస్తమైనటువంటి కదిలికలకు నీ దేహంలో ఏదైతే ఆధారం ఉందో, ఏది ఉండడం వల్ల నేను నేనుగా ఉన్నానో, ఏది లేకపోతే నేను అనుకునేటువంటి దేహం కూడాను శవంగా మారుతూ ఉందో. ఏషః సర్వేషు భూతేషు గూఢః ఆత్మ. సర్వేషు భూతేషు గూఢః. ఇంతకుముందు ఏదైతే అవ్యక్తాత్ పురుషః అనుకున్నావు చూడు, అవ్యక్తం కంటే పురుషః పరం శ్రేష్టం అని, ఆ పురుషుడే ఏషః ఆత్మ సిదేశ్. కనుక అది వేరు ఇది వేరు కాదు. ఎందుకని? తద్విష్ణోహ పరమం పదం అని కంక్లూడ్ చేశాం గనక ఇంతకుముందే. తద్విష్ణోహో విష్ణోహో వ్యాపనశిలాహ, అంతటా వ్యాపించి ఉన్నాడు గనక, అంతటా వ్యాపించేటువంటి అఖండమైనటువంటి స్వరూపంలో నీవు వేరుగా ఉండేందుకు అవకాశం లేదు కాబట్టి అది విష్ణోహం. కాబట్టి వ్యాపనశిలాహ అంతటా ఉండేటప్పుడు తత్పదం, ఆ తత్పదం కన్నా త్వం పృథక్ వేరుగా ఉండేందుకు అవకాశం లేదు. కనుక నీవు కూడా అందులోనే ఉండుండాలి, లేక నీవే అదిగా ఉండాలి, లేకపోతే అది అనంతం కాకుండా ఉండాలి. అనంతం ఉన్న తర్వాత అనంతం కన్నా వేరుగా ఉండేందుకు అవకాశం లేదు. కనుక ఏషః పురుషః, ఏషః ఏషః పురుషః సర్వేషు బ్రహ్మాది స్తంభ పర్యంతేషు ఇతి భూతేషు గూఢః. శంకర భాష్యం. ఏషః పురుషః సర్వేషు బ్రహ్మాది స్తంభ పర్యంతం, బ్రహ్మాది స్తంభ పర్యంతేషు గూఢః ఇతి. బ్రహ్మాది బ్రహ్మ మొదలుకొని స్తంభ పర్యంతేషు చిన్న క్రిమి వరకు, చీమ మొదలు బ్రహ్మ వరకు, బ్రహ్మాది స్తంభ పర్యంతేషు భూతేషు గూఢః. కాబట్టి సర్వేషు భూతేషు గూఢః అని అన్నప్పుడు కేవలం ఒక మానవ దేహంలోనే కాకుండా ప్రతి జీవరాశిలో కూడా ఉంది అని అర్థం, ప్రతి జీవిలో కూడాను ఉందని అర్థం. సర్వేషు భూతేషు గూఢః, గూఢః అంటే నిగూఢంగా ఉంది, నిహితం నిహితం. అదే గూఢః ఆత్మ. తత్ అయం ఆత్మ, అది ఈ ఆత్మే. అయ్యా అట్లాగా, అవును. ఏది ఇంతవరకు తెలుసుకున్నానే తత్పదం, సర్వవ్యాపకమైనటువంటి సత్యం జ్ఞానం అనంతం స్వరూపం, అది నేనేనా? ఎస్ నువ్వే. మరి నేనైతే ఈ బాధలన్నీ ఎందుకు నాకు? నా ప్రకాశతే ఇది నీవే, కానీ తెలియడం లేదు. అది అహం పరమాత్మేతి నా గృహాతి ఇత్యర్థ. నేను పరమాత్మని అనేటువంటి జ్ఞానం నాకు లేదు. జ్ఞానం లేకపోవచ్చేమో కానీ వస్తువు లేకుండా పోలేదు. నేను ఉన్నాను, అహమస్మి, అహం సదాస్మి, ఎప్పుడూ ఉన్నాను. ఎలా ఉన్నాను అన్నప్పుడు వస్తూ ఉంది ఇదంతా కూడా. కనుక నేను ఉన్నాను, అహం పరమాత్మేతి, అహం పరమాత్మహ ఇతి నా గృహాతి, తెలియడం లేదు, తెలియడం లేదు. కనుక న ప్రకాశతే. అంతేనా స్వామీజీ? మరి తెలిసే అవకాశమే లేదా? దృశ్యతే, ప్రకాశతే, తెలియకుండా పోయేది లేదు, తప్పక తెలుస్తుంది. ఎలా దృశ్యతే? నువ్వు నన్ను ఎట్లా చూస్తున్నావో అట్లా చూడగలవు నీ స్వరూపాన్ని. అబ్బా ఎలా అది? త్వగ్రేయ బుద్ధ్యా సూక్ష్మయ, త్వగ్రేయ బుద్ధ్యా అగ్రేయ, అగ్రమివ అగ్రియా తయా ఏకాగ్రతయా ఇతి ఉపేతయా ఇత్యర్థః. ఏకాగ్ర మనసుతో, త్వరగ్రయ సూక్ష్మయ సూక్ష్మ బుద్ధి చేత, సూక్ష్మదర్శిభి ఇలా సూక్ష్మమైనటువంటి దాన్ని ఎవరైతే దర్శిస్తారో, సర్వవ్యాపకమైనటువంటి దాన్ని దర్శించేటువంటి సూక్ష్మమైనటువంటి బుద్ధి ఎవరికైతే ఉందో, ఏకాగ్రమైనటువంటి బుద్ధి ఎవరికైతే ఉందో, సూక్ష్మదర్శిభి అటువంటి సూక్ష్మదర్శినుల చేత దృశ్యతే, చక్కగా చూడబడుతుంది. యద్యపి దుర్విజ్ఞేయ తదాపి సీరియస్, యద్యపి దుర్విఘ్నేయ అయమాత్మ తదాపి ఉపాయేన సువిఘ్నేయ ఇత్యర్థః. దుర్విఘ్నేయ అది గ్రహించడానికి సాధ్యంగా లేదు, దుస్సాధ్యంగా కనపడతా ఉంది. అందుకని న ప్రకాశతే, తదాపి అయినప్పటికీ కూడాను ఉపాయేన సువిఘ్నేయ ఇతి, దాన్ని చక్కగా తెలుసుకోవడానికి ఉపాయం ఉంది. అలా ఉపాయం తెలిసినటువంటి వాళ్ళు తత్వదర్శిభి పండితైహి ఇతి, అటువంటి పండితుల చేత, చక్కగా వివేక జ్ఞానం కలిగినటువంటి వాళ్ల చేత చూడబడుతూ ఉంది. ఏషః పురుషః సర్వభూతేషు గూఢ, అందరిలో కూడాను నిగూఢంగా ఉన్నటువంటి ఆత్మ చైతన్యం ఇది. నప్రకాశతే, బాగా నప్రకాశతే, ఏదైతే నీకు అన్యంగా ప్రకాశింపబడుతూ ఉందో దానిని నువ్వు తెలుసుకుంటావు. తెలుసుకున్నప్పుడు అది జ్ఞేయ వస్తువు అవుతుంది. అండర్స్టాండ్, అది జ్ఞేయ వస్తువు అవుతుంది. ఇప్పుడు మీకు నేను కనపడుతూ ఉన్నాను. ఎవరు అంటే స్వామీజీ అంటారు మీరు. నేను మీకు జ్ఞేయం, కానీ ఆత్మ ఆ విధంగా తెలియబడితే, నన్ను నువ్వు చూసినట్టుగా నీవు గనక ఆత్మను చూస్తే అప్పుడు ఆత్మ దృశ్యమవుతుందా కాదా? దృశ్యమైనప్పుడు ఆత్మ చైతన్యమా? దృగ్బ్రహ్మాదృశ్యం మాయా. కాబట్టి ఆత్మ నిత్యము అన్నప్పుడు, నిత్యమైనటువంటి ఆత్మని అన్యంగా నువ్వు చూశావు అంటే ఆత్మన్నా నిత్యమై ఉండాలి, నువ్వన్నా నిత్యమై ఉండాలి. నీవే నిత్యమైతే ఆత్మ అనిత్యమై ఉండాలి. అనిత్యమైన ఆత్మను నువ్వు తెలుసుకొని సాధించేది లేదు. మరి ఆత్మ నిత్యమైతే నిత్యమైన దాన్ని చూసేదెవరు? అనిత్యమా? నిత్యమే స్వామి. రెండు నిత్యాలుంటాయా? అది ఓకే. కనుక ఒక్కటి అర్థం చేసుకోండి, ఆత్మ జ్ఞేయ వస్తువు కాదు. ఊరికే అలా చెప్పడం అర్థం కావడానికి తెలుసుకోవాలి గనక, నాయన జ్ఞేయ, అది జ్ఞేయ వస్తువు అని చెప్పడం. ఆత్మ జ్ఞేయ వస్తువు కాదు అంటే నువ్వు వేరుగా ఉండి తెలుసుకునేది లేదు, అలా తెలియబడేది కాదు. ఎందుకని? ఆత్మ జ్ఞేయ వస్తువు కాదు, ఆత్మ జ్ఞాత. ఫస్ట్ అండ్ ది పాయింట్, ఆత్మ ఎవరు? జ్ఞాత. నువ్వెవరు? జ్ఞాత. ఆత్మ ఎవరు? జ్ఞాత. ఈక్వేషన్ చూసారా? కనుక నువ్వు జ్ఞాత, ఆత్మ జ్ఞాత, ఇద్దరు జ్ఞాతలు ఎక్కడున్నారు? నువ్వే ఆత్మ. అయం ఆత్మ. అయం అయిపోయింది మొదట, ఆత్మ అవుతూ ఉంది ఇప్పుడు, తర్వాత బ్రహ్మ. ఈ ఆత్మ ఎట్లా? బ్రహ్మ. ఇది చూడండి ఎంత క్లియర్ గా ఉంది, అండర్స్టాండ్. సరేనా? కనుక జ్ఞేయ వస్తువు తెలుసుకునేది కాదు. అందువల్ల తెలుసుకునేది కాదు గనక, అండర్స్టాండ్ దిస్ పాయింట్, తెలుసుకునేది కాదు గనక, తెలియబడేది కాదు గనక, ఏషః సర్వేషు భూతేషు గూఢః. కాబట్టి ఆత్మ లోపల ఉంది అనాల్సి వచ్చింది. ఆత్మ లోపల ఉంది అనవలసి వచ్చింది. సర్వేషు భూతేషు గూఢః, భూతాలలో ఉంది ఆత్మ. ఓకే, భూతాలలో ఆత్మ ఉంది అంటే దాని అర్థం ఏంటి? భూతాలలో ఆత్మ ఉంది అంటే ఇప్పుడు నాలో ఆత్మ ఉంది అని అన్నప్పుడు ఇట్స్ వెరీ క్లియర్, బయట లేదని అర్థం. ఈ సందేహాన్ని క్రియేట్ చేయడమే ఉద్దేశం ఈ మంత్రంలో. ఓకే, అది బోధ, బోధనా విధి, టీచింగ్ మెథడ్. సర్వేషు భూతేషు గూఢ, అందరిలో ఉంది కాబట్టి నీలో ఉంది. ఎక్కడుంది? గూఢ, ఆంతర్యంలో ఉంది. ఆంతర్యంలో ఎప్పుడైతే ఉందో బాహ్యంలో లేదు. బాహ్యంలో లేనిది ఆంతర్యంలో ఎట్లుంటది? కాబట్టి ఆంతర్యంలో కూడా లేదు. ఇది పాయింట్. ఆంతర్యంలో లేదని నీ దగ్గర చెప్పించడానికి ఆంతర్యంలో ఉందంటాడు. ఇప్పుడు నీకు డౌట్ వచ్చింది కదా, సందేహం వచ్చింది కదా, నివారణ అర్థం శాస్త్రం మళ్ళీ ఆయన. కనుక ఎప్పుడైతే లోపల ఉంది అన్నాడో, లోపల ఉన్నప్పుడు బయట ఉండేందుకు అవకాశం లేదు గనక బయట లేదని అర్థం. బయట ఎప్పుడైతే లేదో అది ఆత్మ అయ్యేందుకు అవకాశం లేదు గనక లోపల కూడా లేదని అర్థం. కనుక ఆత్మ అనేది బయట లేదు, లోపల లేదు. మరి ఎక్కడుంది? నువ్వే, నువ్వే. నువ్వు బయట ఉంటే అది బయట, నువ్వు లోపల ఉంటే అది లోపల. పో. కాబట్టి అటు చూస్తావా? అంతః. ఇటు చూస్తావా? బహిహి. మధ్యలో చూస్తావా? తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. ఇది రోజు మీరు చెప్పేది ఏదో, నేను దీన్ని తిప్పి 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 చెబితే మీకు హా అని రోజు పూజలో చెప్పేది. అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. దాని మీద ఉండదు, పులిహోర మీద ఉంటుంది. అందువల్ల అదే ఇప్పుడు అది విషయం అర్థమవుతుంది. ఇంతే. కాబట్టి జ్ఞాత నీవు. విషయం ఈ విధంగా ఉంది గనక శ్రవణాయాపి బహుభిహి న లభ్యః ఇతి. చక్కగా వింటూ ఉండినా అర్థం కాని విషయంగా ఉంది. శృణ్వంతోపి బహవః యం న విద్యుః. మనం చూసాం చూసారా, కాబట్టి విన్నవాడికి అర్థం కావడం లేదు, చదివిన వాడికి అర్థం కావడం లేదు, శృణయామపి ఎంత విన్నప్పటికి కూడా ఇంకా నిత్య నూతనంగానే ఉంది. ఎందుకో తెలుసా, తనకన్నా వేరుగా ఆత్మని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు గనక. కనుక బోధలో ప్రధానమైన విషయం ఏంటంటే అది సంప్రదాయం తెలిసి బోధించడం. ఇదంతా వినేవాడి మీద లేదు, బాగా వినండి, చెప్పేవాడి మీదనే ఉంది. జనరల్ గా ఈరోజు చెప్తున్నా, ఇంక మీదట మీరు ఫాలో అవుతారేమో, నేను ఎప్పుడు చెప్పాలి. నా ఉపన్యాసాలు ఎప్పుడైనా మీరు ఒకటి వింటూ ఉంటారు, నేను నేను అనే తమాషగా వాడుతూ ఉంటాను, నేను ఇలా వెళ్ళాను, నేను అలా వెళ్ళాను, నేను ఇట్లా వచ్చాను, నేను ఇట్లా పోయాను, నాకు భార్య ఉండింది, నా పిల్లలు ఉన్నారంటుంటాను. చూసారా, అది ఎందుకో తెలుసా, నేను అని అంటూ ఉంటే నీవు అని అంటావు నువ్వు, నేను నీవు అని అంటే అదే నీ దగ్గరకు వస్తే నేనుగా మారుతుంది. కనుక నేనుగా అర్థం చేసుకోవాలనే గాని శాస్త్రాన్ని నాకన్నా అన్యంగా ఆత్మ ఉన్నట్టుగా దృశ్యంగా అర్థం చేసుకునేందుకు అవకాశమే లేదు. గనక ఏష సర్వేషు భూతేషు గూఢ ఆత్మన ప్రకాశతే దృశ్యతే త్వగ్రయ బుద్ధ్యా సూక్ష్మయ సూక్ష్మదర్శిభి. కాబట్టి ఎవరైతే ఆ సూక్ష్మ బుద్ధి కలిగి ఉండారో అటువంటి వారికి లభ్యమవుతూ ఉంది. అంటే దాని అర్థమేంటి, అటువంటి సూక్ష్మ బుద్ధిని తయారు చేసుకోవాలి, అంతఃకరణ శుద్ధి ఉండాలి, ఆత్మను దర్శించడానికి స్వతహా నాకు నేనుగా ప్రయత్నం చేస్తే ఉపయోగం లేదు, గురుముఖత శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి. ఎందుకని, కనెక్షన్ క్లియర్, నాకు కావాల్సింది మోక్షం ఒక్కటే, మోక్షం ఉన్నదే, ఆ ఉన్నది అనే జ్ఞానం లేదు, జ్ఞానం కలిగితే మోక్షం ఏమిటో తెలుస్తుంది. ఓకే, కాబట్టి నాకు ఇప్పుడు కావాల్సింది మోక్షాయ, మోక్షం కావాలి, మోక్షాయ మోక్షం కావాలి, ఎట్లా వస్తుంది మోక్షాయ, మోక్షానికి బ్రహ్మ విద్య. ఎగ్జాక్ట్లీ, మోక్షాయ బ్రహ్మ విద్య, విద్యాయా శ్రవణం, కరెక్ట్ గా అని పాయింట్, విద్యాయా శ్రవణం, మళ్ళీ శ్రవణాయా ఫలం మోక్షం, అది వేరే. గురూపసదనం శాస్త్ర పఠనం, ఫినిష్ అయిపోయింది. యశ్చేత్ వాంగ్ మనసి ప్రాజ్ఞః తత్, యశ్చేత్ జ్ఞాన ఆత్మని జ్ఞానమాత్మని మహతి నియచ్చేత్, తత్ యశ్చేత్ శాంత ఆత్మని. యశ్చేత్ యశ్చేత్ ఉపసంహరేత్ ఇతి, ఉపసంహరేత్ దాన్ని ఉపసంహరించడం, విత్డ్రా చేయడం. యశ్చేత్ ఎక్కడి నుంచి, యశ్చేత్ వాంగ్ మనసి ప్రజ్ఞః తత్, యశ్చేత్ జ్ఞాన ఆత్మని జ్ఞానమాత్మని మహతి నియశ్చేత్ తత్, యశ్చేత్ శాంత ఆత్మని. కాబట్టి వాంగ్ మనసి యశ్చేత్, ఇది వాక్ మనసి యశ్చేత్. కాబట్టి వాక్ను ఏం చేయాలి అంటే మనసులో లయింపజేయాలి. వస్తున్నాడు వరుసగా, లోపలికి పట్టుకుపోవాలి. సర్వేషు భూతేషు గూఢ ఆత్మ లోపలుంది కదూ. ఇప్పుడు బాహ్యంలో ఏవేవైతే ఉన్నాయో రథానికి సంబంధించినవన్నీ మొత్తం అన్నింటినీ లోపలికి తీసుకుపోవడమే, ఎందుకంటే అక్కడుంది గనక. యశ్చేత్ వాంగ్ మనసి, వాక్కును తీసుకెళ్లి మనసులో లయింపజేయడం. వాక్ మనసులో లయించాలి, ఎందుకని అక్కడి నుంచే కదిలి వచ్చింది గనక. ఇప్పుడు నేను ఏదన్నా మాట్లాడుతూ ఉన్నాను అనుకోండి, ముందు నాకు భావం కదిలితే ఆంతర్యంలో, తర్వాత నాకు మాట వస్తూ ఉంది నోటి ద్వారా. కనుక ఈ మాట నేను మాట్లాడాలి అనేటువంటిది నా మనసులో కదులుతూ ఉంది. కాబట్టి మనసు నుండి కదిలి వాక్కు బహిర్ముఖం అవుతుంది. మనసులో అంతర్ముఖంగా ఉన్నటువంటి భావన వాక్కు ద్వారా బహిర్ముఖం అవుతుంది. కాబట్టి ఏదైతే వాక్కు ద్వారా బహిర్ముఖం అవుతుందో, నేను ఇప్పుడు అంతర్ముఖుణ్ణి కావాలి గనక. ఎందుకని, ఏష సర్వేషు భూతేషు గూఢ లోపలుంది, గుహాశయే బుద్ధి గుహే, బుద్ధి గుహలో ఉంది గనక అక్కడికి పోవడానికి ఏదైతే మరీ బాహ్యంలో ఉందో దాన్ని ఇంకా సమీపంగా, ఇంకా సమీపం నుండి దాన్ని ఇంకా సమీపంగా అలా తీసుకురావడంలో మనసి వాక్కు తీసుకెళ్లి మనసులో లయింప చేయడం. ఎందుకంటే ఆత్మ అంతటా ఉన్న జ్ఞాతగా నీవు నేనే ఆత్మని తెలుసుకోవాలనుకుంటున్నావు గనక ఇది ఏకాగ్ర బుద్ధి ఉంటే గాని సూక్ష్మయా అగ్రియయా సూక్ష్మయా సూక్ష్మ బుద్ధి ఉంటే గాని ఇది లభ్యమయ్యేందుకు అవకాశమే లేదు. గనక దీనికి ఏకాగ్రత కావాలి. ఈ ఏకాగ్రతలో నీవు ఆత్మ దర్శనానికి వైపు తిరుగుతూ ఉన్నావు గురువు బోధించి దాన్ని అర్థం చేసుకోవడానికి. కనుక ఆ ఏకాగ్రతకి ఇక్కడ ఎట్లుంది అనేకాగ్రత, కళ్ళు ఒకటి చూస్తూ ఉన్నాయి, చెవులు మరొకటి వింటూ ఉన్నాయి, వాసన చూస్తూ ఉంది, అలా వాసన చూసినప్పుడు మనసు వాసన మీద పరిగెత్తుతూ ఉంది, వాక్కు వచ్చినప్పుడు నోటి ద్వారా పరిగెత్తుతూ ఉంది, చెవులు విన్నప్పుడు చెవి ద్వారా పరిగెత్తుతూ ఉంది, విషయాలు అనేకం ఉన్నాయి, మనసు ఒక్కటే ఉంది, అనేకమైనటువంటి విషయాలు మనసుకు ఎప్పుడైతే అందుతూ ఉన్నాయో అనేకమైన విషయాల మీద మనసు పరుగులెత్తుతూ ఉంది, ఇది అనేకాగ్రత. సూక్ష్మయా ఏది, అగ్రియయా ఏది, ఏకాగ్రతయా ఏది. కనుక ఈ ఏకాగ్రత ఉంటే గానీ అది అర్థమయ్యేందుకు అవకాశం లేదు. గనక భిన్నంగా పరిగెట్టేటువంటి ఈ యొక్క మనోబుద్ధుల్ని అంతర్ముఖం చేయడంలో ఫస్ట్ స్టెప్ వాక్కుని మనసులో లయింపజేయడం. వాక్కు అనేది కూడా ఉపలక్షణం ఇక్కడ. వాక్ అంటే వాక్ ఒక్కటే కాదు, వినికిడి అన్ని శబ్దాది విషయాలన్నీ కూడా. కాబట్టి ఏవైతే పంచ జ్ఞానేంద్రియాల ద్వారా విషయ ప్రపంచంలో మనం జ్ఞానాన్ని పొందుతూ ఉన్నామో ఈ పంచ జ్ఞానేంద్రియాల్ని తిప్పాలని అర్థం వాకు అని అనడం. అర్థమవుతుంది ఇక అన్ని సమస్తం అది ఉపలక్షణం. అది ఒకటి చెప్తే మిగతా అన్నింటినీ అర్థం చేసుకోవడం, అది ఉపలక్షణం అంటే. కనుక వాకు మనసులో లయించాలి, కారణం ఆలోచనలు వాకు ద్వారా వ్యక్తం అవుతూ ఉన్నాయి గనక. ఆ తర్వాత మనసు ఏం చేయాలి, బుద్ధిలో లయించాలి. మరి బుద్ధి ఎక్కడికి పోవాలి, కమాన్ చెప్ప పర్లేదు, మహత్ ఎక్కడికి వెళ్ళాలి, మహత్లోకి వెళ్ళాలి. మహత్ ఎక్కడికి వెళ్ళాలి, దేన్ని ఆశ్రయించుకొని ఉంది అది, ఏదది అంతే, అదే శాంతి, అదే శాంత స్వరూపం, అదే శాంత స్వరూపం. తత్ ఏ చేత్ తత్ యచ్చేత్ శాంత ఆత్మని, కేవలం పూర్ణ శాంత స్వరూపం అనేటువంటి ఆత్మలోకి మహత్ వెళ్ళిపోవాలి. కనుక ఒక్కొక్కటి మనం మళ్లించుకుంటూ వస్తున్నాం. కాబట్టి వాక్కుని అంటే ఇంద్రియాల్ని కాస్త అంతర్ముఖం చేస్తున్నాం. అంతర్ముఖం చేసినప్పుడు మనసు దగ్గరికి వస్తూ ఉన్నాం. మనసు దగ్గరకు వచ్చినప్పుడు మనహ ఆత్మని, ఇక్కడ ఆత్మ అంటే బుద్ధి, కాబట్టి మనసుని తీసుకెళ్లి బుద్ధి అని ఉంచుతూ ఉన్నాం. మనసు దగ్గరకు వచ్చినప్పుడు ఇంద్రియాలకు సంబంధించినటువంటి జ్ఞానం ఇక లేదు. ఎందుకని బాహ్యంలో విషయాలున్నాయి, విషయాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని ఇంద్రియాలు పొందుతూ ఉన్నాయి, కానీ అలా పొందేందుకు అవకాశం లేదు. ఎందుకని ఇంద్రియాలని అంతర్ముఖం చేశాం. కూర్మోంగాని సర్వశ తాబేలు ఎట్లాగైతే అవయవాల్ని లోనికి ముడుచుకుంటూ ఉందో స్థితప్రజ్ఞ లక్షణాలు చెప్పినట్టుగా భగవద్గీతలో, అట్లాగే ఇంద్రియాలని వెనకకు మరిచాం. ఇప్పుడు కేవలం మనసు మాత్రమే ఉంది. మనసు ఎలా ఉంది, సంకల్పం వికల్పం, సంకల్పం వికల్పం, సంకల్పం వికల్పం. ఇప్పుడు దాన్ని ఒక్కసారి నిశ్చయాత్మకంగా బుద్ధి వైపు తిప్పాం. బుద్ధౌ గుహాయాం ప్రవిష్ట. ఇప్పుడు బుద్ధి దగ్గరకు వచ్చిన తర్వాత ఈ బుద్ధి దీంట్లో ఆలోచనలు కదులుతూ ఉన్నాయి, ఇది వ్యక్తమవుతూ ఉంది. దేని మీద ఆధారపడి, అవ్యక్తం మీద. కాబట్టి బుద్ధి దగ్గరకు వచ్చిన తర్వాత పూర్ణంగా అక్కడ కూడా సంకల్పాలు ఆగి మహత్ వైపుకి తిరుగుతూ ఉంది. ఆ మహత్తుకి ఏదైతే ఆధారమైందో అది శాంత స్వరూపమైనటువంటి ఆత్మే గనక అదే నీవని తెలుసుకుంటూ ఉన్నాం. నెక్స్ట్, కనుక ఇలా బహిర్ముఖమయ్యేటువంటి ఇంద్రియాలని మనసుని అంతర్ముఖం చేసి ఏకాగ్ర బుద్ధి కలిగినటువంటి సాధకుడు, ఇక్కడ ఒక్క విషయం మర్చిపోకూడదు మీరు, లేకపోతే అది యోగమై కూర్చుంటుంది. అంతర్ముఖం చేసి లోపల నేను పరమాత్మను దర్శిస్తున్నాను. నువ్వు అంతర్ముఖం చేసి బుద్ధిని శుద్ధి చేసుకుని కూర్చోవడం, అక్కడికి నువ్వేంచి నువ్వుగా దర్శించేది, నీ చేత దర్శింపజేసేది నీ గురు, ఆయన జాబ్ అది. అక్కడ ఎంటర్ అవుతాడు తత్వమసి అంటూ. అర్థమవుతుంది లేదు, నువ్వు ఈ యొక్క ప్రిపరేషన్ అంతా జరగకుండా, ఈ అంతఃకరణ శుద్ధి లేకుండా నీవు ఆయన దగ్గరికి వెళ్ళినా ఆయన ఎంటర్ అయినా కూడాను తలుపులు పడమోతాయి. ఇప్పుడు అపావృత ద్వారం, అపావృత ద్వారం. ఇప్పుడు నీ దగ్గరికి గురువు వచ్చేటప్పటికి చక్కగా నువ్వు గ్రహించగలుగుతావు. కాబట్టి గురుబోధ ఫలిస్తుంది, ఇక్కడ గురుబోధ ఫలిస్తుంది. అందుకని ఇదంతా జరగాలి. ఈ విధంగా ఆత్మని తెలుసుకోవాలి. ఉత్తిష్ఠత జాగ్రత్త ప్రాప్య వరాన్నిబోధత క్షురస్య ధారా నిశిత దురత్యయ దుర్గం పథః సత్కవయో వదంతి. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్నిబోధత. ఉత్తిష్టత ఎందుకు అనాల్సి వస్తుందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత సువిజ్ఞేయం దుర్విజ్ఞేయం ఆత్మ అర్థమయ్యేది అర్థం కాంది ఇవన్నీ విన్న తర్వాత మనకేమనిపిస్తుంది? మనకి ఈ ఆశ నిరాశలు తయారవుతాయి. ఇంతకీ నేను దాని కిందకు వస్తానా దేని కిందకు వస్తాను? రథమైతే ఉంది, ఎటు పోయే రథం? మోక్ష గమనాయ సంసార గమనాయ చ తస్య తద్ ఉభయగమనాయ సాధన రథ కల్పితే ఆహ నిన్న కల్పించాం, రథకల్పన జరిగింది. కాబట్టి నా రథం ఎక్కడికి పోద్ది? మోక్ష గమనాయ సంసార గమనాయ, అటు పోతుందే ఇటు పోతుందే. ఇంత విన్న తర్వాత ఈ సందేహాలకు అవకాశం లేదు అని ఒక ఇక్కడ శృతి, ఇక్కడ మాట్లాడేది శృతి, యముడు కాదు శృతే, శృతి మాట్లాడుతుంది ఇక్కడ. శృతి అంటే వేదం, వేదం అంటే మన తల్లి, మన తల్లి. ఉత్తిష్టత జాగ్రత్త ప్రాప్య వరాన్నిబోధత. బిడ్డ నిద్రపోతా ఉంటే తల్లి, అయ్యో ఇంకా నా బిడ్డకి ఆకలి ఉందేమో, నిద్రపోతున్నాడే, పాలు తాగాలి కదా, భోజనం చేయాలి కదా, లేని నాయన లేమ్మా. ఏమి తల్లి ప్రేమలు, శృతి ముందు, శృతి మాత ముందు ఈ తల్లులు ఒక తల్లులా, వీళ్లకుండే ప్రేమల్ని ఇంటూ 1 lakh తక్కువేమో. అందుకని ఉత్తిష్టత నాయన, ఇంకెందుకు నువ్వెక్కడున్నావు? నా దగ్గర ఉన్నావు. నువ్వు ఉండేది ఎక్కడిప్పుడు? శృతి మందిరంలో. డోంట్ ఫర్గెట్ దట్, శృతి మందిరంలో ఉన్నావమ్మా. కనుక ఉత్తిష్టత లే, జాగ్రత్త మేల్కో. ఇది రెండు మళ్ళీ ఇవి, లేవడం వేరు మేల్కోవడం వేరు. అందుకని ఇప్పుడు మనం కూడా ఇంట్లో నాయనా లేనాయనా, అబ్బాయి నాయనా చిన్నడా, ఇంక లేనాయనా, సరే లేస్తాను, నీళ్లు పెట్టాను స్నానం చేస్తాను. ఇప్పుడు పడుకునే ఉంటాడు లేవుడు, మరి లేవకపోతే ఆన్సర్ ఎట్టు చేస్తా ఉన్నాడు, రిప్లై ఎట్లు ఇస్తున్నాడు? లేచాడు నాయనా ఉత్తిష్ట, బానే ఉంది, తిష్టలే అది కదా, వాడు లేచాన అంటాడే గాని లేచి మాత్రం కూర్చోడు. అందువల్ల లేవడం వేరు కాదు, మేలుకోవడం వేరు లేవడం వేరు. నేను మేలుకోనున్నానులే అంటాడు, అది తమాషా. ఎందుకంటే మేలుకోకపోతే సమాధానం చెప్పడు. మేలుకున్న దానికి గుర్తేంటి? లేవడం. లేవలేని వాడు 7వ నెల. మరి ఏంటైతే లేవనే వాళ్ళు ఏమంటారేంటి? లేస్తే కదా ఉత్తిష్టత జాగ్రత్త. రాత్రి 12 గంటలకి ఒక ఇంట్లో దొంగ పడతాడు. ఎందుకు అదే సమయానికి అమ్మగారు మేలుకుంటారు. మేలుకొనిట్టు చూసేటప్పటికీ బయట లైట్ వెలుగుతూ ఉంది పెరట్లో. వాడు ఆ వైపు నుంచి వస్తా ఉన్నాడు. కిటికీ పక్కనేమో ఒక మిర్రర్ ఉంది. ఆ మిర్రర్ మీద వాడు షేడ్ అటు పడింది, షాడో అలా పోతూ ఉన్నాడు. ఛాయ పడింది, ఆ ఛాయ కూడా కదులుతూ ఉంది. ఆవిడ గుర్తుపెట్టేసింది, రే 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 ఇది మన ఇంట్లో నుంచే పోతుంది, చుట్టూ ఏమో కాంపౌండ్ వాల్ ఉంది, లాక్ చేసేస్తున్నాము, ఇంకెవరు వచ్చేందుకు అవకాశం లేదు, ఇంకెవరు లేరు, కనుక ఎవడో పోతున్నాడు. వాడు కూడా ఇట్లా పోతా ఉంది, ఛాయ దొంగ ఛాయ, దొంగ ఛాయ అది. అర్థమైపోయింది ఆవిడికి. వెంటనే ఆయన ఈమె తప్ప ఇంకెవరు లేరు. ఆయన స్వామి వారు అమ్మా రథస్వామినం స్వామిన రథస్వామి అని ఇంట్లో ఎవరు దొంగపట్టారండి దొంగపట్టారండి నాకు తెలుసులే షీ వాజ్ వెరీ హ్యాపీ నేనే అనుకున్నాను మా వారు కూడా లేచి చూసేశారు కానీ లేచి పోలా పట్టుకోవడం లేదు ఎందుకంటే నేను చాలా తెలివిగలవాడు ఆవిడ తెలుసు కదా మా వారు తక్కువ వారు కాదు ఎన్నో కొంపలు ముంచారు కనుక ఇప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు వాణ్ణి ఎట్లా పట్టుకోవాలని వారికి తెలుసు అని ఈలోగా వాడు లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఐరన్ సేఫ్ ఉంటుంది ఓపెన్ చేసి గుడగొడ గుడగొడని వినపడుతుంది సౌండ్ వాడు తీసుకుని అయ్యే దాచిపెట్టున్నారు అవన్నీ కూడా వాడు వేసుకుంటా ఉన్నాడు అది అర్థమవుతుంది సౌండ్స్ వస్తూ ఉండే ఇప్పుడికి అర్థమవుతుంది ఇప్పుడు ఏంది కుయ్యన పడింది అది నా నెక్లెస్ గా ఉంది టొంగన పడింది అది నా ఒట్టాణంగా ఉంది ఇది గుళగుళన్నాయి అదేంటి నా గాజులుగా ఉంది వాడు అంత మూట తెలుసులే ఇందుకు వాడు కట్టుకొని అన్ని తల మీద పెట్టుకొని మూట మళ్లీ వస్తా ఉంది ఇప్పుడు ఛాయ కనపడుతుంది మళ్ళీ మూటతో సహా ఏమండి ఏమండి వాడెత్తుకొని పోతున్నాడండి ఏమండి వాడెత్తుకొని పోతున్నాడండి నాకు తెలుసులే వాడే వెళ్ళాడు ఈవెడు ఒక్కసారి వేసి ఒకటి అప్పుడు లేచాడు జాగ్రత్త ఇది ఉత్తిష్టత కాదు ఇది జాగ్రత్త ఇంతకుముందు లేచి ఉన్నాడు ఇప్పుడు లేచాడు అప్పుడు ఆవిడంటది నాకు తెలుసులే నాకు తెలుసులే నాకు తెలుసులే వాడు పోయినే ఇప్పుడు లేచాడు నువ్వు చూస్తాడా నిన్ను పెళ్ళైన ఇప్పుడు మొదలుకొని ఇదే కర్మ నాకు తెలుసులే నాకు తెలుసులే లేచేది ఎప్పుడు లేచిపోయి వాడిని పట్టుకుంటే కదా ఏంటి కర్మ ఎత్తుకుని పోయాడా లే నీకు చెప్పి సంతకం పెట్టించుకొని పోతాడు ఎందుకంటే నాకు తెలుసులే లేస్తేలా ఎందుకు తెలిసేది కనుక ఉత్తిష్టత నేను వెళ్ళుకోను ఇదంతా చాలా మంది ధ్యానానికి లేవండి మీరు కానీ మీరు స్నానం చేయండి నేను మేలుకోను నువ్వు లేవయ్యా నువ్వు బా నువ్వు మేలుకొనే లాభం ధ్యానం చేయకూడదు లే అని అంటే చేస్తాను నేను చేస్తాను నేను ఇంకా కొందరు అయితే మీరు డిస్టర్బ్ చేయబాకండి నీకు ధ్యానంలో లేవయ్యా ఈ ధ్యాసలు మాకు తెలుసు కానీ ప్లీజ్ గడప్ కనుక లేవడం వేరు మెలకోవడం వేరు ఉత్తిష్టత జాగ్రత్త కాబట్టి బాగా బాక్ష్య జగత్తులోకి వచ్చేయాలి ఇంద్రియ మనోబుద్ధులు అప్పుడే లేచినాడు అంతేగాని మగతగా లేచానులే పడుకుంటానులే కాబట్టి మనం కూడా ఎట్టుందంటే అది శృతికి భయం మన విషయం ఉపన్యాసాలు చెప్పినప్పుడు ఉత్తిష్టత జాగ్రత్తలే మళ్ళీ మళ్ళీ స్వామీజీ ఇట్లా పోగానే రెడీ అయిందే ఏది నేమిశారని అట్లాగే ఉండ ఉత్తిష్టత జాగ్రత్త కాబట్టి లేవండి లేచున్నాను నా మేల్కో జాగ్రత్త ప్రాప్య వరాన్ నిబోధత వరాన్ ప్రాప్య నిబోధత ఇది వరాన్ వరహ శ్రేష్ట గురూన్ ఇది వరాన్ అంటే గురూన్ గురువుని ప్రాప్య పొంది అది నువ్వు మేల్కోవడం ఎందుకో తెలుసా మేలుకున్నాడంటే మనిషి కర్మలోకి వెళ్తాడు ఎప్పుడు నిద్రపోయినంత వరకు కర్మాచరణ ఉండదు మేలుకున్న తర్వాత కర్మల్లోకి వెళ్తావు కాబట్టి నువ్వు మేలుకుంటే జాగ్రత్త ఉత్తిష్టత జాగ్రత్త తర్వాత చేయదగిన పని ఏమిటో తెలుసా ఒక్కటే ప్రాప్య వరాన్ వరాన్ ప్రాప్య నిబోధత కాబట్టి గురువును పొంది నువ్వు తెలుసుకో తత్వాన్ని. ఎందుకో తెలుసా? శురస్య ధార నిశిత దురత్యయ దుర్గం పద సత్ కవయో వదంతి. అది క్షురస్య నిశితాధార. ఓ క్షురస్య, క్షురకర్మ చేసుకునేటప్పుడు కత్తి వాడతారు చూచారా, దాని యొక్క అంచు ఏ విధంగా అయితే ఉంటుందో అందుకని క్షురస్య అన్నాడు. అంటే క్షౌరం చేసుకునేటప్పుడు మంగలి కత్తి. కరెక్ట్ ట్రాన్స్లేషన్ ఇస్ దాట్ క్షురస్య ధార. కాబట్టి క్షురకర్మ చేస్తాడు చూసారా మంగలి, చేస్తూ ఉండేటప్పుడు ఏం చేస్తాడు, ఆ చేసేటప్పుడు మధ్యలో ఇప్పుడైతే అట్లా కాదు కదా, మీకు సెలూన్ లోటు కట్టేసి ఉంటాడు ఆడ దానికి. చిన్నప్పటి నుంచి ఎప్పుడు చేసుకోలేదు, ఎక్కడ తెలిసినా ఇవన్నండి. ఎందుకంటే చేసుకొని మీకు తెలియడం లేదు కదా, చేసుకోకపోయినా తెలుస్తాయి, తెలుసుకోవడానికి చేసుకోవాల్సిన అవసరం లేదు. అందుకని మీరు చూడండి ఇట్లా అన్నాడంటే చాలు, మళ్ళీ వెంటనే ఇట్లా. అందుకని ఎప్పుడు కూడాను ఇంకా ఎక్కడికైనా పోండి మీరు వ్యాపారాల్లో, ఎవరు మాట్లాడరు కానీ బార్బర్ మాత్రం మాట్లాడితే చేస్తాడు చూడండి ఎక్కడైనా. ఎందుకు తెలిసి ఈ మధ్యన వర్క్ చేసుకుంటాడు. సార్ స్వామి చెప్పండి అసలు పోయినా పోయినారు సార్, అరే బాగా చెప్తారు సార్ ఆయన. సార్ భలే చెప్తారు సార్ స్వామీజీ సార్. అది రెండు సార్లు ఇట్లా అనేస్తాడు, ఈ లోపల అది మళ్ళీ అంతగా తయారైపోద్ది. అప్పుడు ఏం చేస్తాడంటే మీరు అప్పుడప్పుడు పోతా ఉంటారు సార్, పోయానా అని చెప్పాడు, అప్పుడప్పుడు పోతా ఉంటారు సార్, ఇంకా ఏమే చెప్తారు సార్ ఆయన. ఇంకా ఏమంటే చెప్పండి సార్. ఇట్లా అనడు ఏంటంటే మీకు ఎట్లా తెలుసు స్వామీజీ, మా పనేది కదా. పెంచుకుంటూ రావడం మేము కఠోపనిషత్తురా ముండకోపని. ఏ గురువు అయినా సరే రెండే రెండు పనులు వాళ్ళకు ఉండేది, మంగళ పని చాకల పని, అది రెండో పనే. ఏ గురువు అయినా ఇంతే, ఇతరుల విషయం నా తెలియదు కానీ నా విషయం మాత్రం అంతే. వచ్చారు తైరించుకొని వస్తారు అంతా పెద్ద పెంచుకొని, విపరీతంగా పెంచుకొని వస్తారు సంసారం. నేను టపా టపా టప ఆ తర్వాత ఏంటంటే ఉతకడమే. బండ మీద దబాది పాత ఇంకా అక్కడి నుంచి అబ్బా ఫ్రెష్గా వైట్ వైట్ స్ఫటికం లాగా స్వచ్ఛంగా అబ్బా వదలు కొట్టేశాడండి, దుమ్ము దులిపేశాడండి అబ్బా. ఇప్పుడు ఇదేంటి తెలుసా, మధ్య మధ్యలో నవ్వించడం, వాటి రెండింటి మధ్యలో మాట్లాడుతూ బా చెప్పాడు అయ్యా అన్నప్పుడు టక్కన తెగుతుంది. అందుకని పట్టికి తీసుకుని ఈ నవ్వులు, ఈ నవ్వులన్నీ పట్టిక. అందుకని క్షురస్య ధార నిశిత నిశిత దురత్యయ. కాబట్టి క్షురస్య ధార ఇప్పుడు చూడండి ఆ విధంగా అంటే అంత పదునైనటువంటివి ఏం చెప్పడం వాడ క్షురస్య ధార, క్షురస్య నిశితాధార. ఎందుకంటే అంత పదునుగా ఉంటుంది ఇప్పుడు, సరేనా? అటువంటిది పరిచి దాని మీద నడిస్తే ఎట్లా ఉంటుందో దుర్గం పథ పథ. అంత బ్లేడ్లు పరిచేసి నడిచిపోమ్మంటే ఎలా ఉంటుందో, అట్లా ఉంటది ఇది. చూడండి తమాష, అలా ఉంటది. దురచ్చయ దాట శక్యం కాకుండా ఉంటది. కారణం మాయ. దైవీ హేష గుణమయి మమ మాయ దురచ్చయ. దురచ్చయ నిశిత దురచ్చయ దురచ్చయ. కనుక దాట శక్యం కాకుండా ఉంటుంది. కాబట్టి దుర్గం పథ పథ, ఆ మార్గం ఏదైతే ఉందో పంథ, అది దుర్గం. దుర్గం అంటే కష్టంగా బాధతో నడవవలసినటువంటి విషయము అని కవయ వదంతి. కవి క్రాంతదర్శి, కవులంటే క్రాంతదర్శులు. క్రాంతదర్శులంటే త్రికాలములు లో ఏం జరుగుతూ ఉందో అది తెలిసిన వాళ్ళు అని అర్థం. త్రికాలములందు జరిగేది ఎవరికి తెలుస్తుంది? కాలాతీతుడిగా ఉండేటువంటి వాడికి తెలుస్తుంది. కాలాతీత స్థితి ఏమిటి? సత్. కనుక తానే సద్రూప చైతన్యంగా ఎవడైతే తెలుసుకున్నాడో అటువంటి మహాత్ములు ఈ విషయాన్ని చెబుతూ ఉన్నారు, వదంతి చెబుతూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ తల్లి ఏ విధంగా అయితే బిడ్డని నిద్ర లేపుతుందో ఆ విధంగా నాయన తత్వం తెలుసుకో, జ్ఞానాన్ని పొందు, లేకపోతే మాత్రం అవిద్యా నివృత్తి జరగదు. అవిద్యా నివృత్తి జరగకపోతే ఏముంటుంది? ఆత్యంతిక సంసారమే ఉంటుంది. అభావ కాదు భావ, ఆత్యంతిక సంసార భావ. అవిద్యా నివృత్తి కనుక జరిగిందే ఆత్యంతిక సంసార అభావ ఇది. కనుక ఉత్తిష్టత జాగ్రత్త. ఎందుకని ఈ మార్గం అంటే దాని ఉద్దేశం ఈ మార్గం చాలా కష్టతరమైందంటే మనం సాధించలేమని కాదు, తెలియజేయడం. ఈ మార్గంలో ఎక్కడెక్కడ గోతులుంటాయో మనకు తెలియదు, ఎక్కడెక్కడ ముళ్ళుంటాయో మనకు తెలియదు, ఎక్కడెక్కడ గుట్టలుంటాయో తెలియదు. ఎందుకని ఇవి ఎవరో తయారు చేసేవి కావు, మన ప్రారంధాలే. మన ప్రారంధాలే మనకు అవరోధాలు, ప్రతిబంధకాలన్నీ కూడాను ప్రారంధాలే. కాబట్టి ఈ రోజు వరకు హాయిగా ఉంటుంది, రేపటి నుంచి ధ్యానం చేస్తాం స్వాధ్యాయం చేస్తాం అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ రాత్రి భయంకరమైంది ఏదో జరుగుతుంది జీవితంలో, అప్పుడు అనిపిస్తుంది ఒక్కసారి నావా తిరగబడిపోద్దంతే. చాలా అత్యంత సన్నిహితుల్ని పోగొట్టుకుంటాం, నష్టాలు ఏర్పడతాయి జీవితంలో, ఆరోగ్యాలు దెబ్బతింటాయి జీవితంలో. ఇది ఎప్పుడైనా జరగచ్చు, క్యాల్కులేటెడ్ రిస్క్ ఇదంతా. వాళ్లకే జరుగుతుంది వీళ్ళకే జరుగుతుంది అని చెప్పడానికి అవకాశం లేదు. ఇటువంటి భయోత్పాతం ఒకవైపు ఎదురు చూస్తూ ఉంది గనక, ఇటువంటి భీకర పరిస్థితుల్లో, భయంకరమైనటువంటి దారుణ పరిస్థితుల్లో ఉండేటువంటి మనం క్షణాన్ని కూడాను క్షణార్థమపి వ్యర్థం ననేయం, ఒక్క అర్ధార క్షణాన్ని కూడాను వృధా చేసుకోకుండా ఉండాలి అని తెలియజేయడమే దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కాకపోతే ఇంకా కూడా ఏమిటంటే దీంట్లో ఎన్ని ముళ్ళున్నా చురస్య ధార నిశిత, చురస్య నిశితాధార అయినప్పటికి కూడాను గురువు గనక లభ్యమయ్యాడంటే అది ప్రాప్యవరాన్ని బోధత. ఒక్క క్షణంలో మార్గమంతా మారిపోద్ది. అంతవరకు బ్లేడ్లు పరిచినట్టుగా నిలువుకి, కత్తులు నిలువుకి నిలబెట్టినట్టుగా వాటి మీద నడవమన్నట్టుగా ఉంటుంది దుర్గం పథ. అది దురచ్చయ. కాని గురువు రాగానే ఏం మ్యాజిక్ చేస్తాడో అర్థం కాదు, గాని ఇంతవరకు ఆ కత్తుల పడకలాగా ఏదైతే ఉందో అది ఒక్కసారి స్పాంజ్ పరిచినట్టుగా అయిపోతుంది గురువు రావాలి స్పాంజ్ అంటే. కాని అంతవరకు కష్టమే. అందువల్ల భక్తి సాగాలి, జపం సాగాలి, ధ్యానం సాగాలి. ఎందుకని ఇవన్నీ కూడా కర్మలు, ఇవన్నీ అలౌకిక కర్మలు. అలౌకిక కర్మలు గనక వీటికి లౌకిక ఫలితాలు కావు, అలౌకికమే. అది దయా. చూసారా, ఆ పరమాత్మ దయ కావాలి. సేజ్ హమారీ కిస్ విధా సోనా హోయా హరి మై తో ప్రేమ దీవానీ. సులేవు పర్ సేజ్ హమారీ కిస్ విధ సోనా హోయా హరి మై తో ప్రేమ దీవానీ.
సూర్యు పరిసే జమారే కిసు బిద్ది సోనా హోయా. కత్తుల పడక మీద పడుకును నాకెట్లా నిద్ర వస్తుంది. చురస్యధార నిశిత, చురస్యధార. కనుక ఈ విధమైనటువంటి భయంకరమైనటువంటి ఈ మార్గంలో దుర్గం పథ దురచ్చేయ, హే భగవాన్ నీవు తోడుంటే తప్ప నేను నడవలేను, ఇది నాకు సాధ్యమయ్యేటువంటి పని కాదు. కనుక ఎక్కడైతే నీకు నీవుగా సాధించే అవకాశం లేదో, నీ కృషితో సాధించలేనిది పరమాత్మ కృపతోనే సాధింపబడాలి. పరమాత్మ కృపతో దీనికి సాధనలు, దీనికి సాధనలు. కాబట్టి సాధనలు చేసే కొద్దీ మనసు మెత్తబడుతూ ఉంటుంది. మెత్తబడుతూ ఉంటే అంతఃకరణ శుద్ధి జరుగుతూ ఉంటుంది. అంతఃకరణ శుద్ధి జరుగుతూ ఉంటే ఏ క్షణానైనా సరే గురువు అందించేటువంటి జ్ఞానాన్ని మనం అందుకోగలుగుతూ ఉంటాం. ఎటువంటి జ్ఞానం అది? ఆ శబ్దం, ఆ స్పర్శం, ఆ రూపం, అవ్యయం, తథా అరసం, నిత్యం, అగంధవత్ చయత్, అనాది, అనంతం, మహతః పరం, ధ్రువం, విచాయ్య తత్ మృత్యుముఖాత్ ప్రముచ్యతే. అది శబ్దం కాదు, ఎందుకని శబ్దం నశిస్తుంది. ఆద్యంతాలు ఉండేటువంటిది శబ్దం. ఒక సౌండ్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు నేను పలుకుతున్నా, ఆ పలుకు మీకు వినపడుతుంది, మళ్లీ అది ఆగిపోతా ఉంది. ఆది అంత్యము ఉన్నది. కనుక ఇది శబ్దం అంటే. కాని ఆ పరమాత్మ స్వరూపం సర్వేషు భూతేషు గుడహ, ఏదైతే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావో అది శబ్దానికి సంబంధించింది కాదు. నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యతే, నిశ్శబ్దం బ్రహ్మ ఉచ్యతే. ఎందుకని? శబ్దానికి ఆది అంత్యం ఉన్నది, కనుక అది శబ్దం కాదు. మరి శబ్దం ఎవరు స్వామీజీ? అనంతమైనటువంటి ఆ బ్రహ్మం కన్నా శబ్దం వేరుగా ఉందా? నో. ఎవరు శబ్దం చెప్పండి ఇప్పుడు? శబ్దం ఎవరు? కమాన్, హైదరాబాద్ ఏమయ్యాడు? శబ్దం ఎవరు? బ్రహ్మమే. ఏంటే శ్రీధర్ చెప్పావా? వినపడేటట్టు చెబితే నేను చెప్పినట్టు. ఇది 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 ఇళ్లల్లో, ఇది ఇది ఇళ్లల్లో అండి. ఇది రెండు అర్థాలు లేదు. విన్న విన్నట్టుగా ఉండడం, చెప్పిన చెప్పనట్టుగా ఉండడం. ఎందుకంటే మనకు అనుకూలం అయితే వినడం. ఏమండి సినిమా తీసిపోతారా? విన్నట్టు ఉండడం. ఏమండి టిఫిన్ చేస్తారా? శబ్దం కూడా ఏంది? శబ్దం ఎవరు? ఎప్పుడైతే అఖండమైన వస్తువుని గురించి మాట్లాడుతూ ఉన్నామో, ఏదైనా సరే పనికిరాని మీ తల కూడా బ్రహ్మమే. ఏంటైతే ఎందుకు ఇంకా దానికి? మీరు చెప్పేయండి ఏదోటి, నేను ఉన్నాను కదా, అది కాదంటాను అంతే. యూ మస్ట్ మేక్ ఇట్ పక్క, ఉండాలి అంతే అంతే. కనుక శబ్దం కూడా బ్రహ్మమే, కానీ అంతే, బ్రహ్మం శబ్దం కాదు. కనుక బ్రహ్మం ఉండడం వల్ల శబ్దం కదులుతూ ఉంది. శబ్దం కదిలేటప్పుడు బ్రహ్మం ఉండాలి. ఎందుకని? శవంలో నుంచి కదలదు శబ్దం. మనలో కదులుతూ ఉంది. మనలో కదులుతూ ఉందంటే చైతన్యం ఉంది. చైతన్యం ఉంటే శబ్దం కదులుతూ ఉంది. శబ్దం ఆగుతూ ఉంది. శబ్దానికి ముందు చైతన్యం ఉంది. శబ్దం ఆగిన తర్వాత చైతన్యం ఉంది. శబ్దం కదిలేటప్పుడు కూడా చైతన్యం ఉంది. కాబట్టి చైతన్యం ఎప్పుడు ఉంది? శబ్దంలో చైతన్యం ఉంది. శబ్దానికి విలక్షణంగా ఉంది. దేర్ ఫోర్ ఆ శబ్దం. ఓకే, అంతే. అరు అస్పర్శం, అది కూడా అంతే. అరూపం, రూపం లేదు. స్పర్శ కాదు. అవ్యయం, ఏవైతే ఇక్కడ ఉన్నావో అవన్నీ నశించిపోతూ ఉన్నాయి. క్షీణించి నశించేవే ఈ ప్రపంచంలో ఉన్నాయి. కాబట్టి నశించేటువంటి వాటిల్లో ఏదైతే నశించకుండా ఉందో అది అరసం, రసం కానిది. నిత్యం, నిత్యం కాలాతీత స్థితి, ఎల్లప్పుడూ ఉండేటువంటిది. ఏదైతే గతంలో ఉండిందో అది భవిష్యత్తులో ఉండబోదు. ఏదైతే భవిష్యత్తులో ఉండబోతూ ఉందో అది వర్తమానంలో లేదు. వర్తమానంలో ఏదైతే ఉన్నదో అది గతంలో లేదు. కానీ ఇది మూడు కాలాల్లో ఉంది, కాలాతీతంగాను ఉంది, నిత్యం. కాబట్టి అగంధవత్, వాసన కూడా లేదు. కాని వాసన ఉన్న చోట అదే ఉంది. అది ఉంటేనే వాసన వాసనగా తెలుస్తూ ఉంది. అది లేకపోతే వాసన వాసనగా తెలిసేందుకు అవకాశం లేదు. ఏది ఉండడం వల్ల వాసన వాసనగా తెలుస్తూ ఉందో, ఏది ఉండడం వల్ల రూప రూపంగా తెలుస్తూ ఉందో, ఏది ఉండడం వల్ల చెవి చెవిగా అర్థం చేసుకుంటూ ఉందో వింటూ ఉందో, ఇదన్నిటి కూడా ఆధారమైనటువంటిది బ్రహ్మం తానే. శ్రోత్రస్య శ్రోత్రం, మనసో మనోయత్, వాచోహ వాచం, సౌ ప్రాణశ ప్రణహ. కాని ఇవి లేకపోయినా అది ఉంటుంది విలక్షణంగా, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మగా ఉంటుంది. కనుక వీటికి ఆది ఉన్నది కదూ, దానికి ఆది లేదు అనాది. వీటికి అంతం ఉంది కదూ, దానికి అంతం లేదు అనంతం. ఇవి పరిమితమైంది కదూ, అది కాదు మహతః. ఇది అపరం, నశించిపోతూ ఉన్నాయి కదూ, అది పరం. ఇవి చెల్లించిపోతూ ఉన్నాయి కదా, అది చెల్లించదు, ధ్రువం. నిచాయ్యా ఈ విధంగా తెలుసుకొని ఏది తత్, ఆ పరమాత్మ స్వరూపాన్ని ఏషః పురుషః అయం ఆత్మ, ఈ విధంగా తెలుసుకున్న తర్వాత మృత్యుముఖాత్ ప్రముచ్యతే, మృత్యుముఖం నుండి విడిపడిపోతూ ఉన్నావు అని ఎవరు చెప్పేది? మృత్యు అని చెప్తున్నది ఎవరు? మృత్యు యమధర్మరాజు కదా మాట్లాడుతూ ఉన్నాడు నచికేతుడితో. కాబట్టి నాయన నా నుండి విడిపడిపోతారు, అంతవరకు నాకు ఫ్రెండ్స్, వాళ్ళు ఎన్నిసార్లు జన్మలు ఎత్తుతూ ఉన్నా నేను వెళ్లి వాళ్ళని హాలో నేను కలుసుకోకుండా పోయే ప్రశ్న లేదు. కనుక నా సహచర్యం వద్దనుకుంటే, నా స్నేహం వద్దనుకుంటే మాత్రం ఈ అవ్యయ సత్తాస్వరూపాన్ని పొందవలసి ఉంటుంది. ఈ విధంగా అర్థం చేసుకుంటూ పోవాలి. నిచాయ్యా నాచికేతం ఉపాఖ్యానం మృత్యు ప్రోక్తం సనాతనం ఉక్త్వా శ్రుత్వా చ మేధావీ బ్రహ్మలోకే మహీయతే. నాచికేతం ఉపాఖ్యానం, ఇప్పటి వరకు ఈ ప్రథమాధ్యాయం మూడు వల్లీలు ఏవైతే చూశామో, వల్లీ త్రయం, ప్రథమ వల్లి, ద్వితీయ వల్లి, తృతీయ వల్లి, సమాప్తం అయిపోతుంది. కనుక ఇప్పుడు చెప్తున్నాడు ఈ నాచికేతం ఉపాఖ్యానం మృత్యుప్రోక్తం, మృత్యుప్రోక్తం యమ ప్రోక్తం ఇది. కాబట్టి యముడు చెప్పినటువంటి, నచికేతుడికి యముడు చెప్పినటువంటి ఈ ఉపాఖ్యానం ఏదైతే ఉందో ఆఖ్యాయికతో కూడా ఇప్పటి వరకు సనాతనం, ఇది సనాతన ధర్మం, ఇది సనాతనమైంది ఆత్మ. పురాతన దానికి సంబంధించిన స్వరూపం, సనాతన స్వరూపం ఏదైతే బోధింపబడి ఉందో దాన్ని ఉక్త్వా శ్రుత్వా చ మేధావి, మేధావి చిన్న సంశయ ఇది. కాబట్టి సందేహాలన్నీ కూడా నివృత్తి అయినటువంటి వాడు మేధావి, మేధావి చిన్న సంశయ. కాబట్టి మేధావి అంటే ఎవరు? అవి ఇవి అంతా తెలిసి అనేకమైనటువంటి ప్రాపంచికమైనటువంటి విషయాలు తెలిసినవాడు కాదు మేధావి అంటే. ఎవరి హృదయంలో సందేహాలు ఉండేందుకు అవకాశం లేదో, భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయ. కాబట్టి హృదయంలో ఉండేటువంటి అజ్ఞానం అనేటువంటి ముడి విడిపోయి ఎవరి సందేహాలైతే సమూలంగా నశించిపోయినాయో అతడు మేధావి, చిన్న సంశయ. ఆల్ హిస్ డౌట్స్ ఆర్ కట్ అసండర్ టోటలీ, ఒక్కటి కూడా ఉండడానికి అవకాశం లేదు. మేధావి చిన్న సంశయ, అటువంటి మేధావి ఉక్త్వా శ్రుత్వా బ్రహ్మలోకే మహీయతే. ఉక్త్వా శ్రుత్వా అంటే ఏంటిది? శ్రుత్వా అంటే వినడం, ఉక్త్వా అంటే చెప్పడం. ఈ రెండు చేస్తాడు మేధావి, రెండు ఒకటేసారి ఎట్లా చేస్తాడు స్వామిజీ? ఆచార్యేభ్యః శ్రుత్వా బ్రాహ్మణేభ్యః ఉక్త్వా, ఆచార్యేభ్యః శ్రుత్వా ఆచార్యుని దగ్గర నుంచి వినడం, బ్రాహ్మణేభ్యః అంటే బ్రహ్మజ్ఞానం కావాలనుకున్నాడు అందరు, మీరందరూ బ్రాహ్మణులు భోజన ప్రియులు, భోజనం అంటే ఏంటి? విష్ణు బ్రాజిష్ణుర్ భోజనం భోక్త, విష్ణు సహస్రనామం, భోజనం అంటే విష్ణు. అది తెలియక చాలా మందిలో భోజన ప్రియులు కదండి మేము పెట్టండి అంట, నువ్వు భోజన ప్రియుడు గనక ఉపవాసం ఉండు. ఎందుకని? భోజనం అంటే విష్ణుమూర్తి, భోజనం భోక్త, ఎన్ని విష్ణుమూర్తికి నామాలు, విష్ణు సహస్రనామం. కనుక బ్రాహ్మణేభ్యః బ్రహ్మజ్ఞానాన్ని పొందాలనుకునే వాళ్ళందరూ బ్రాహ్మణేభ్యః వాళ్ళకి ఉక్త్వా, అక్కడ వినడం ఇక్కడ చెప్పడం, సరేనా? ఇది ఎవరైతే చేస్తాడో అటువంటి మేధావి బ్రహ్మలోకే మహీయతే. బ్రహ్మలోకే మహీయతే, రెండు అర్థాలు ఇక్కడ. బ్రహ్మలోకంలో పూజింపబడతాడు అంటే ఇక్కడి నుంచి పోయిన తర్వాత, లోకే లోక్యతే ఇది లోక అంటే అనుభూయతే అని అర్థం. ఇక్కడ
అనుభవింపబడేటువంటిది. కాబట్టి మహీయతే, బ్రహ్మలోకే మహీయతే అంటే లోకే బ్రహ్మ ఇవ మహీయతే. అదే ఈ లోకంలో భగవంతుని ఎట్లా పూజిస్తారో అలా పూజిస్తారు అతన్ని. ఎవరిని? ఎవరైతే ఆచార్యభ్యః శృత్వా బ్రాహ్మణేభ్యః ఉక్త్వా. ఏమిటది? నాచికేతం ఉపాఖ్యానం మృత్యుప్రోక్తం సనాతనం. కాబట్టి పురాతనమైనటువంటి మన యమధర్మరాజు చెప్పినటువంటి నచికేతుడికి ఈ కఠోపనిషత్తు ఏదైతే ఉందో ఇది ఆ విధంగా చెప్పేటువంటి వాళ్ళు పూజనీయులై ఉంటారు. పూజనీయులై ఉంటారు. యయిమం పరమం గుహ్యం శ్రావయేత్ బ్రహ్మ సంసది ప్రయత శ్రాద్ధకాలేవా తత్ అనంత్యాయ కల్పతే తత్ అనంత్యాయ కల్పతే ఇతి అనంతఫలాయ అనంతాయ అనంతఫలాయ కల్ప్యతే సమర్థతే ఇది. ఇమం పరమం గుహ్యం, ఈ విధంగా పరమ రహస్యమైనటువంటి ఈ ఉపనిషద్ విషయం ఏదైతే ఉందో ఇప్పుడు మనం ఇక్కడ చేసింది. శ్రావయేత్ బ్రహ్మ సంసది ప్రయత శ్రద్ధ కాలేవా. బ్రహ్మ సంసది, బ్రహ్మ సభలో, సంసది పరిషత్, బ్రహ్మ సభలో. ఏమిటి ఇక్కడ బ్రహ్మ అంటే? ఎవరైతే బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి అనుకుంటూ ఉండారో ఆ బ్రాహ్మణుల సభలో, శృతి మందిరంలో అని అర్థం. ఇంకేం శృతి మందిరంలో. కాబట్టి పరమాత్మను తెలుసుకోవాలనుకునేటువంటి ముముక్షువుల మధ్య సాధకుల సమక్షంలో, అది బ్రహ్మ సభలో. అట్లాగే ప్రయత శ్రద్ధ కాలేవా, శ్రాద్ధం పెట్టేటప్పుడు, శ్రాద్ధ కాలంలో అంటే తద్దినం. ఏంటది తద్దినం అంటుంటే చూడు, మా ఇంట్లో ఏదో తద్దినం అండి మా తాతకి. ఆ దినాన్ని కూడా తత్తుగా మార్చుకోవాలి, అది తత్ దినం. ఓకే, దాన్ని కూడా తత్తుగా మార్చుకోవాలి. తత్ ఏమిటి? తత్పరం బ్రహ్మ, తత్ బ్రహ్మ. కాబట్టి ఈ దినం తత్ దినం, తత్ దానికి సంబంధించిన దినంగా మార్చుకోవాలి. కనుక తద్దినం వస్తా ఉందంటే ఏమేం చేస్తాం? బూరిలా గారిలా ఏమేమి తింటాం? పోయినసారి ఏమేమి? ఒరే పోయినసారి తిన్నవి కూడా ఇప్పుడే ఉండాలి, ఈ మధ్యలో ఎన్ని తినలేదు. మళ్ళీ దాన్ని చెప్తారు, అది కాదులే తాతయ్యకి ఏది ఇష్టం అది తినాలి. తాతయ్యకి చుట్ట తాగడం ఇష్టం, నువ్వు తాత వెండి ఊరికే మాట్లాడతా. ఊరికే చూడండి నాకు వాపస్. నీకిష్టమైనయే చేసుకో, అంతేగాని ఎన్ని కథలు ఆయనకి, ఆయనకి ఇటువంటి ఎన్ని ఇష్టం. ముసలోళ్ళు కొందరికి ఎన్ని ఎవరు అవుతుంది, ఇదన్నీ అయ్యే పని. అందుకని ఆయనకి కూడా కావాలంటే తులసి తీర్థం పెట్టి ఆయనకి ఇచ్చిన మనకు శుభ్రం. అర్థమవుతుంది. కాబట్టి ఏమేమి తింటాము అనేది కాదు, సుదినంగా మార్చుకోవాలి. అదని సుదినంగా మార్చుకోవాలంటే తత్ దినం. కాబట్టి ఎందుకు ఇది, ఎందుకు స్వామిజీ అది డౌట్. కొందరు పండితులు అయితే ఎట్లాగా వ్యాఖ్యానం చేస్తారు? బ్రహ్మసభలో చెప్పాలి కఠోపనిషత్తు, మంచిదే పుణ్యం. శ్రాద్ధకాలం ఎందుకు చెప్పాలి? వాళ్ళ స్ట్రైక్ కాదు. అందుకని వెంటనే ఏమంటారంటే, ఎందుకు చెప్పాలంటే శ్రాద్ధము అనేది చచ్చిపోయిన వాళ్ళకే గనక, చచ్చిపోయిన వాళ్ళని తీసిపోయేది యముడు గనక, కఠోపనిషత్తు చెప్తున్నది యముడు గనక. ఆయన గోత్రం కూడా ఇక్కడ తగిలించుకోడు. అది కాదు, శ్రాద్ధ కాలంలో అనడం వల్ల చాలా అర్థం. అదే ఉపనిషత్తులో ఉండేటువంటి నిగూఢమైన అర్థాలు ఇవన్నీ. శ్రాద్ధ కాలంలో ఏం జరుగుతా చెప్పండి? చనిపోయిన వాళ్ళు జ్ఞాపకం వస్తారు కదా, అది కొద్ది దుఃఖానికి సంబంధించిన విషయం. అది మనసు బాగా నలుగుతూ ఉండే విషయం, వైరాగ్యానికి సంబంధించిన విషయం. కాబట్టి ఏదో తమాషగా హాయిగా అటు ఇటు పోతూ ట్యాంక్ బండి మీద చేరి ఆత్మ అంటే ఏంటి అని, ట్యాంక్ బండి మీద ఆత్మ అంటే బుద్ధుని అడుగు, ఎవరిని అడుగుతావు? ట్యాంక్ బండి మీద చేరి
ఆత్మ అంటే ఎట్లా? కనుక ఆత్మని తెలుసుకోవాలని ఎవరికి ఉంటుందంటే, ఎవరైతే వివేకంతో ఉంటారో, ఎవరైతే వైరాగ్యంతో ఉంటారో అట్లాంటి వాళ్ళకు ఉంటుంది. శ్రాద్ధ కాలంలో ఎక్కువ దుఃఖంతోనే ఉంటారు కనుక అని వాళ్ల భ్రాంతి. ఇది ఎముడు గుడి తెలియదు. శ్రాద్ధం వచ్చేది సంవత్సరం, సంవత్సరానికి అసలు జ్ఞాపకం ఉండరు ఎవరు. అది ఎముడికి తెలియదు, ఎందుకంటే ఆయన అందరినీ పట్టుకుపోతా ఉంటాడు, ఈయన మర్చిపోతా ఉంటాడు. ఒకవేళ జ్ఞాపకం ఉంటే శ్రాద్ధ కాలంలో ఎవరికి పెడుతున్నామో, ఇప్పుడు మా తల్లికి పెడుతున్నా అనుకోండి, జ్ఞాపకం వస్తుంది, ఇదిగో ఆవిడ ఒళ్ళోనే నేను పెరిగాను, చిన్నప్పుడు నన్ను ఇలా చూచింది అలా చూచింది, నాన్న అరుస్తాడేమోనని నన్ను అమ్మ తెలియకుండా డబ్బిచ్చి సినిమా పంపించింది, నాన్న కొడితే అమ్మ నన్ను అట్లా ఓదార్చి, ఇవన్నీ జ్ఞాపకం వస్తాయి. జ్ఞాపకం వచ్చినప్పుడు అటువంటి అమ్మకి నేనే కొరివి పెట్టాను, నా చేతిలో ఆవిడని కాల్చేశాను, ఆవిడ పిడికెడు బుడిదిగా మారిపోయింది, ఇంతేనేమో ఈ ప్రపంచం జస్ట్ అట్లా తిరుగుతుంది. ఆ టైంలో కఠోపనిషత్తు చెప్పారనుకోండి, టక్ కనపడుతుంది అంతే. ఇంకే అందరినీ చూచి కిమ్నో రాజ్యాన గోవింద అన్నప్పుడు వస్తున్నాడు అర్జునుడు లైన్కి. ఎందుకో తెలుసా? ఆ దుఃఖం వచ్చినప్పుడే విషాదమే. ఎట్లాగైతే ఒక భవనానికి పునాది అవసరమో, ఈ వైరాగ్యం కూడా అంత అవసరం. కాబట్టి బాధలు కూడా బోధలకు దగ్గరగా తీసుకెళ్లిపోతాయి మనల్ని. కాబట్టి పరీక్షణ మహారాజుకి మృత్యుముఖంలో ప్రవేశించడానికి సంసిద్ధంగా ఉన్నాడు గనక చక్కగా గంగా తీరంలో వినగలిగాడు. కాబట్టి కష్టాల మధ్య ఒక కమనీయంగా వినేటువంటి అవకాశం ఉంటుంది గనక శ్రాద్ధ కాలంలో దీన్ని వదిలిపెట్టబాకండి. ఎందుకని? అప్పుడు ఎవరున్నా కూడాను ఎక్కువ మంది దొరుకుతారు. ఒకటి, అందరూ వైరాగ్యంతో ఉంటారు. ఒకటి, పోయిన వాళ్ళని గురించి ఆలోచిస్తారు. రెండు, పోయిన వాళ్ళంటే దేహానంతరం విషయం, ఇక్కడ డిస్కస్ చేసింది అదే. దేహ పతనానంతరం ఏమవుతాడు జీవుడు అనేది డిస్కస్ చేశాం. కాబట్టి వాళ్ళ జీవితానికి సంబంధించి ఒక పూర్ణమైనటువంటి అవగాహన వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక శ్రద్ధ కాలేవ తత్ అనంత్యాయ కల్పతే, అనంత ఫలాయ కల్పతే సమర్థతే ఇది తృతీయ వల్లి ప్రథమోధ్యాయ. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.